భద్రం కర్ణేభిశృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్ట్వాగుంసస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి.
54వ పేజీ 12వ మంత్రం. అమాత్రశ్చతుర్థః అవ్యవహార్యః ప్రపంచోపశమః శివ అద్వైతః ఏవమోంకార ఆత్మైవ సంవిశత్యాత్మనా ఆత్మానం యైవం వేద. ఏడు నుంచి 12వ మంత్రం వరకు ఉపనిషత్తు ఓంకార విచారం గురించి వివరించింది. ఈ ఓంకార విచారంలో ఓంకారానికి 4 మాత్రలని, అదేవిధంగా ఆత్మకి 4 పాదములు, ఆత్మ 4 పాదములు, ఓంకారం 4 మాత్రలు పోలికగా చెప్పబడింది. ఎలా అని అంటే, ఈ ఓంకారంలో కూడా 4 మాత్రలున్నాయి. మొదటి మాత్ర అకారమని, 2వ మాత్ర ఉకారమని, 3వ మాత్ర మకారం. మాత్ర అంటే అక్షరం. ఈ అకార ఉకార మకార మాత్రలు 3 కలిపితే ఓంకారం. ఆ ఓంకారమే అమాత్ర. చివరిగా చతుర్థ మాత్ర ఏమిటి? ఓంకారం. ఆ ఓంకారం చెప్పిన తర్వాత నిశ్శబ్దం వస్తుంది. ఓం. ఆ నిశ్శబ్దమే అమాత్ర అన్నారు. ఆ నిశ్శబ్దంలో ఏ మాత్ర ఉంది, ఏ అక్షరం ఉంది అందులో? ఓం అన్న తర్వాత ఆ ఉ ఉం కలిపితే ఓం. మరలా రెండోసారి ఓం చెప్పేటప్పుడు మధ్యలో ఏ మాత్ర లేదు, ఏ అక్షరము లేదు. అక్కడ ఏమున్నది అంటే నిశ్శబ్దం ఉన్నది. అది నిశ్శబ్దం కనుక, మాత్ర లేదు కనుక అక్కడ దాన్ని ఆ మాత్ర అన్నాం. అది చతుర్థ మాత్ర అమాత్ర అన్నా. మాత్ర లేకపోయినప్పటికి కూడా అమాత్రనే మాత్ర. అమాత్ర అంటే నా మాత్ర, అక్కడ అక్షరం లేదు, అమాత్ర. ఈ ఓంకార విచారంలో మొదట ఏం చెప్పారు? అమాత్ర చతుర్థ అన్నారు. చతుర్థ అంటే 4వది, 4వదైనటువంటి అమాత్ర చతుర్థ అమాత్ర. ఈ అమాత్ర ఏమిటి అంటే మనం అక్కడ పోల్చుకోవాలి. ఆత్మవిచారం చేశాం కదా 7వ మంత్రానికి ముందు వరకు, 6 మంత్రాలు ఆత్మవిచారం. ఆ ఆత్మవిచారంలో ఏం తెలుసుకున్నాం? ప్రథమ పాద, ద్వితీయ పాద, తృతీయ పాద అని తెలుసుకున్నాం. విశ్వతైజస ప్రాజ్ఞ, విరాట్ హిరణ్య గర్భ ఈశ్వర, 3 పాదాలు తెలుసుకొని ఆ 3 పాదాలకి దాటిన తర్వాత 4వ పాదంగా తురీయం అని తెలుసుకున్నాం. అక్కడ తురీయం, ఇక్కడ అమాత్ర. కనుక అమాత్ర తురీయ అన్నారు. పోలిక చెప్పాలి, అమాత్ర తురీయ అన్నారు. ఈ అమాత్ర తురీయమైనటువంటి అమాత్ర ఆ 3 పాదాలకి, 3 అక్షరాలకి పోలికలు. కొన్ని పోలికలు చూస్తాం. మొదట అది చెప్పిన తర్వాత ఈ మంత్రం యొక్క అర్థం చూసాం. మళ్ళీ ఒకసారి పునఃపరిశీలన చేస్తాం మనం. ఓంకారానికి బ్రహ్మకి, తురియం బ్రహ్మ, తురి ఆత్మ బ్రహ్మ, ఓంకారానికి తురియ ఆత్మకి బ్రహ్మకి ఏమిటి పోలికలు అంటే, ఓంకారం ఏకః, బ్రహ్మ ఏకః, ఏకం బ్రహ్మ. బ్రహ్మ నపుంసకలింగం, బ్రహ్మ బ్రహ్మణి బ్రహ్మాణి, కనుక ఏకం బ్రహ్మ. ఓంకారం కూడా ఒక్కటే, అది ఒక పదం, మోనోసిలబిల్ అంటారు అది. ఓం అనేటువంటిది పదం, ఆ పరమాత్ముడికి పదం అది. ఏ మనిషికి అయినా ఒక్క అక్షరం ఉంటుందండి, ఒక్క అక్షరం ఉన్న పేరే ఉన్నవాళ్ళు ఉన్నారు ఎవరన్నా? కనీసం రెండు అక్షరాలు ఉండాలి. ఎంత మోడర్న్ వరల్డ్ వాళ్ళైనా కూడా రెండు అక్షరాలు ఉంటాయి ప్రతి వాళ్ళ పేరుకి. ఒక అక్షరం ఉన్న పేరు ఎక్కడన్నా ఉందా? లేదు కదా. కానీ భగవంతుడికి ఉన్నది ఓం, ఒకే అక్షరంతో పేరు ఆయనకి. ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మామనుస్మరన్, కృష్ణ పరమాత్మ సేస్ ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఓం అనేటువంటిది భగవంతుడికి మరొక పేరు. కనుక ఓం అనేది ఒకటే, బ్రహ్మ కూడా ఒకటే. మొదటి పోలిక. రెండవది ఏంటంటే, ఓంకారానికి అక్షరము అని పేరు. అక్షరమే కదా, ఆ ఈ ఉ ఏ ఐ ఓ ఔ ఓ అన్నాం, ఓం అనేది అది అక్షరమే కదా. మన బ్రహ్మం కూడా అక్షరమే. అక్షరం బ్రహ్మ, నక్షరతి ఇది అక్షరం. ముండకోపనిషత్తులో చూసాం చాలా కాలం క్రిందట, తదక్షరం అధిగమ్యతే అని చూసాం. అక్షరం బ్రహ్మ, క్షరమును పొందువాడు కాదు, నక్షరతి ఇది అక్షరం. సో ఓంకారము అక్షరం, బ్రహ్మము కూడా అక్షరం. రెండవ పోలిక. మూడవ పోలిక ఏంటంటే, ఈ ఓంకారంలో అకార ఉకార మకారాల ద్వారానే అన్ని పేర్లు వస్తున్నాయి కదా. ఈ పేర్లన్నీ కూడా సగుణం. ప్రతి పేరుకి ఒక గుణాలు ఉంది కదండి. పుష్పం అన్నాం, శంకుపుష్పం అన్నారు. ఈ శంకుపుష్పానికి గుణాలు ఉన్నాయా లేవా? శంకుపుష్పానికి గుణం ఉంది, నీలం రంగులో ఉంది, కాడేమో పచ్చ రంగులో ఉంది. ఇదంతా సగుణం, స్థూలం, దాని యొక్క బీజం సూక్ష్మం, స్థూల సూక్ష్మ కారణాల నుంచి వచ్చింది కదా, దానికి విత్తనం ఉంది కదా. కనుక ఆ విత్తనం, విత్తనం నుంచి మొలక, మొలక నుంచి చెట్టు, చెట్టు నుంచి పుష్పం, అది స్థూలం. కనుక కారణం నుంచి సూక్ష్మావస్థ నుంచి స్థూలవస్థకు వచ్చింది, అవునా? కనుక ఇది సగుణం అన్నాం. అకార ఉకార మకారాలు, పుష్పం అనేది అకార ఉకారాల్లో ఉందండి. పుష్పం అన్నప్పుడు ఊ అన్నారా లేదా, ఉమ్మన్నారా లేదా, పాలు అకారం ఉందా లేదా, ఆ ఉంది లేదా పుష్పంలో, ఆ ఉంది పుష్పంలో. చూడండి, ఓంకారం ఉంది పుష్పంలో. మనం ఎప్పుడన్నా ఆలోచించావా? నేను ఆలోచించలే, ఇదే మొదటిసారి మీకు చెప్తుంటే అది గుర్తుకొస్తున్నది. ఇప్పుడు క్లాసులో గుర్తొచ్చింది ఇది. నేను పుష్పం గురించి చెప్తానని కూడా అనుకోలేదు. ఆ పుష్పంలో అకారం ఉంది, ఉకారం ఉంది, మకారం ఉంది. కనుక ఆ ఉం అనేటటువంటి సగుణానికి సంబంధించినవి. అమాత్ర అనేటువంటిది నిర్గుణం. నాలుగో మాత్ర ఉంది చూసారా, అమాత్ర, అది నిర్గుణం. నిశ్శబ్దంలో ఏం గుణాలు ఉంటాయండి? ఓం నిశ్శబ్దం. అక్కడ ఏమైనా గుణాలు ఉన్నాయా? పోయిన వారం చెప్పాను కదా, కన్నడ భాష నిశ్శబ్దానికి, తెలుగు భాష నిశ్శబ్దానికి, తమిళం భాష నిశ్శబ్దానికి ఏం తేడా ఉంటుందండి? ఒకటే నిశ్శబ్దం. మాది తెలుగు నిశ్శబ్దం అండి, మీది తమిళ నిశ్శబ్దం అని ఏదన్నా ఉన్నదా? లేదు కదా. కనుక నిశ్శబ్దం నిర్గుణం. ఇది అక్షరాలకి, పదాలకు సంబంధించింది. అదేవిధంగా బ్రహ్మలో చూడండి, ప్రథమ పాద, ద్వితీయ పాద, తృతీయ పాద స్థూల సూక్ష్మ కారణాలకి పదార్థాలున్నాయి. స్థూల పదార్థం, సూక్ష్మ పదార్థం, కారణం, స్థితి మూడున్నాయి, అవన్నీ సగుణం. సగుణం బ్రహ్మ, తురియ ఆత్మ సగుణమా నిర్గుణమా? నిర్గుణం. కనుక బ్రహ్మలో కూడా సగుణము నిర్గుణం ఉన్నాయి, ఓంకారంలో కూడా సగుణము నిర్గుణం. అక్కడ అమాత్ర నిర్గుణమైతే మన తురియ ఆత్మ నిర్గుణం, ఇక్కడ అకార ఉకారాలు మకారాలు సగుణమైతే ప్రథమ ద్వితీయ పాద విశ్వతేజస ప్రాజ్ఞాలు సగుణం, విరాట్ హిరణ్య గర్భ ఈశ్వర సగుణం, నిర్గుణం బ్రహ్మ తురియ ఆత్మ మూడవ పోలిక. కనుక ఓంకారము సగుణ నిర్గుణ రూపం, తురియ ఆత్మ కూడా సగుణ నిర్గుణ రూపం అన్నారు మూడవ పోలిక. నాలుగవ పోలిక ఏమిటంటే, ఓంకారంలో కూడా నాలుగు భాగాలున్నాయి, తురియ ఆత్మలో కూడా నాలుగు, బ్రహ్మలో కూడా నాలుగు భాగాలున్నాయి. ఓంకారంలో నాలుగు భాగాలు, బ్రహ్మలో కూడా నాలుగు భాగాలు. నేను చెప్పక్కర్లా మీకు జ్ఞాపకం వచ్చి ఉంటుంది ఇప్పటికి. ఓంకారంలో నాలుగు భాగాలంటే ఏమిటి? అకారం ఒక భాగం, ఉకారాక్షరం ఒక భాగం, మకారం ఒక భాగం, అమాత్ర నిశ్శబ్దం, నాలుగు ఉన్నాయి. మన బ్రహ్మలో కూడా స్థూల విరాట్, సూక్ష్మ హిరణ్య గర్భ, కారణ ఈశ్వర, తురియ ఆత్మ, నాలుగు నాలుగు, దానికి దీనికి సరిపోయింది అన్నాం కదా. అకార ఉకార మకారాలు నిశ్శబ్దం, అమాత్ర స్థూల సూక్ష్మ కారణ, తురియ ఆత్మ, నాలుగు నాలుగు. కనుక వాళ్ళిద్దరికీ పోలిక ఉన్నది అన్నది. అదే నాలుగవది ఇంకొక రకంగా చెప్పాలంటే ఐదవ మెట్టుగా తీసుకుంటే, ఇక్కడ అకార ఉకార మకారములు, అక్కడ విశ్వతేజస ప్రాజ్ఞలు. ఐదవ పోలికగా కొంచెం విస్తారంగా చెప్పాలంటే, అకార ఉకార మకార, అక్కడ స్థూల సూక్ష్మ కారణ విశ్వతేజస ప్రాజ్ఞ, లేక విరాట్ హిరణ్య గర్భ ఈశ్వర, టాలీ అన్నమాట. ఇక్కడ అకారం అయితే అక్కడ విశ్వం, ఇక్కడ ఉకారం అయితే అక్కడ హిరణ్య గర్భ, ఇక్కడ మకారం అయితే అక్కడ ఈశ్వర, ఇక్కడ అమాత్ర అయితే అక్కడ తురియ ఆత్మ. ఇన్ని పోలికలు ఉన్నాయండి. కనుక నిశ్శబ్దం అవ్యవహారం కదా, నిశ్శబ్దంలో ఏం వ్యవహారం ఉంటుందండి? తురియ ఆత్మలో కూడా అవ్యవహార్య, వ్యవహారం చెయ్యలేం తురియ ఆత్మలో. నిద్రలోనే వ్యవహారం చేయలేం మనం. నిద్రలో ఏం వ్యవహారం చేస్తామండి? ఏం మాట్లాడతాం? ఏమి తెలియదు కదా నిద్రలో. తురియ ఆత్మలో ఏ వ్యవహారము ఉండదు కనుక అవ్యవహార్య. తర్వాత ఏం చెప్పారు? ప్రపంచోపశమః అన్నారు. ఎక్కడైతే ప్రపంచం ఉపశమించి ఉంటుందో అన్నారు. ప్రపంచ ఉపశమః అన్నారు. నిద్రలో చిన్న ప్రళయం అండి. నిద్ర లయ, నిద్ర అనేటువంటిది చిన్న ప్రళయం. ప్రపంచం అంతా ఉపశమించింది కదా, మీ శరీరం కూడా గుర్తులేని స్థితిలో, ఎక్కడ పడుకున్నాం, ఎలా ఉన్నాం, ఏమిటనేది కూడా లేనటువంటి. ఉపశమం అంటే ఏమిటి? లేనటువంటి స్థితి. ప్రపంచం ఏమిటి అనేటువంటిది తెలియనటువంటి స్థితి ప్రపంచోపశమం. నువ్వు ఎలాగైతే నిద్రలో ప్రపంచోపశమాన్ని అనుభవిస్తున్నావో, తురియ ఆత్మ ఎప్పుడూ ప్రపంచోపశమమే అన్నారు. తురియ ఆత్మలో ఈ నామరూపాలన్నీ ఉండవు నిజంగా. ఈ కనపడే నామరూపాలన్నీ కూడా మిథ్యా. కనుక ఆత్మయందు, తురియ ఆత్మయందు ప్రపంచోపశమం. కనుక తురియ ఆత్మకేమని పేరంటే ప్రపంచోపశమః. ఏ తురియ ఆత్మ అందైతే ప్రపంచమంతా ఉపశమించి ఉంటుందో అన్నారు. ఏమండి ప్రపంచోపశమః అంటే కనపడకుండా పోతుందా? అంటే కనపడకుండా పోదు నాయన. ప్రపంచోపశమః అంటే ఆ ఆత్మస్వరూపాన్ని నేనే, నా నిజస్వరూపం, ఈ ప్రపంచమంతా కూడా సత్యం కాదు అని ఉపశమిస్తుంది. ఆ ప్రపంచం యొక్క సత్యత్వ భావన మనలో నుంచి తొలగిపోతుంది. ప్రపంచాన్ని చూస్తూనే ఉంటాను కానీ ప్రపంచం సత్యం అనేటటువంటి భావన ఉండదు. సూర్యోదయాన్ని చూస్తూనే ఉన్నాం కానీ సూర్యోదయం నిజంగా లేదు. లేదని తెలిసినా కూడా చూస్తున్నావా లేదా? ఎండమావుల నీరు చూస్తున్నాం కానీ నిజంగా నీరుందా? అదే ఉపశమ అంటే, జల ఉపశమ అన్నారు. అక్కడ ఎండమావుల దగ్గర జలం, జలం అనేది ఎప్పుడైతే మనకు తెలిసిందో అది ఎండమావి నీరురా అన్నప్పుడు జలం ఉపశమించిందా లేదా, మన మన ఆలోచనలో నుంచి ఉపశమించిందా లేదా జలం? జలోపశమ అన్నారు. ఎప్పుడు? అది ఎండమావి అని జ్ఞానం వచ్చినప్పుడు జల ఉపశమ అన్నారు. మంచి ఎగ్జాంపుల్, తురియ ఆత్మ జ్ఞానం వచ్చినప్పుడు ప్రపంచ ఉపశమ అన్నారు. ప్రపంచ ఉపశమ అన్నారు. జల ఉపశమ అయిన తర్వాత జలం కనపడుతుందా లేదా? ఎండమావి నీరు నిజం కాదు, అది అసత్యం అని తెలిసినా కూడా అది కనపడుతుందా లేదా? మళ్ళీ రెండోసారి కనపడుతుంది, మూడోసారి కనపడుతుంది, ఆ జ్ఞానం వచ్చినా కూడా కనపడుతుంది. అదేవిధంగా ప్రపంచోపశమ అంటే ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత కూడా ప్రపంచోపశమ రూపమైనటువంటి నేను ఆత్మస్వరూపం అని తెలుసుకున్నప్పటికీ కూడా ప్రపంచం తెలుస్తూనే ఉంటుంది, ప్రపంచం తెలుస్తూనే ఉంటుంది. ఎండమావి నీరు మండి కనపడుతుంది, అది అబద్ధమని తెలిసినప్పటికీ కూడా మండి రోడ్డు మీదకి వెళ్ళండి, కనపడుతుంది. ఆ కనపడినప్పుడు నిజం అనుకుంటారా, అబద్ధమని తెలుసుకుంటారా? అదేవిధంగా జ్ఞానికి కూడా ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ప్రపంచోపశమం అయిన తర్వాత కూడా ఈ ప్రపంచం కనపడుతూనే ఉంటుంది. ఎలా కనపడుతుంది? సత్యంగా కనపడదు, అది ఒక నామరూపంగా కనపడుతుంది. ఎట్లాగైతే కుండ లేదు అని తెలుసుకున్న తర్వాత కుండ కనపడుతున్నదా లేదా? కుండ లేదని తెలుసుకున్నాం 13 సంవత్సరాలు చదివిన తర్వాత వేదాంతం, కుండ లేదని తెలుసుకున్నాం. కుండ లేదని తెలుసుకున్న తర్వాత ఇదే కుండ స్వామిని 13 సంవత్సరాలుగా క్లాసుకు తీసుకొస్తున్నారే, మనకు చూపిస్తున్నారే, కనపడుతున్నదే, కానీ కుండ సత్యంగా లేదని తెలుసుకున్నాను. చూసారా? అంటే కుండ ఉపశమ, అర్థమైందా? అదేవిధంగా జ్ఞానికి కూడా చాలామంది అనుకుంటారు మోక్షం వస్తే మనం వెళ్ళిపోవాలండి, ఇక్కడ ఉండం, జ్ఞాని అయిన వాడు మాట్లాడడు, చూడడు, ఏమీ చెయ్యడు, ఇంకా ఆయన మూగివాడైపోతాడు అని భయం జనానికి. మోక్షం అంటే పైకి వెళ్ళిపోవడమే అనుకుంటారు మోక్షం. శాస్త్రం ఆ మోక్షం చెప్పలేదు. హాయిగా జీవించున్నప్పుడే, కళ్ళు కాళ్ళు చేతులు అన్నీ వ్యవహారం పనిచేస్తున్నప్పుడే, భార్య పిల్లలు మనవళ్ళు మనవరాళ్ళు కుటుంబం అంతా ఉన్నప్పుడు కూడా నేను బ్రహ్మాన్నే కాదా? ఇదండి జ్ఞానం అంటే, ఇదండి మోక్షం అంటే. శాస్త్రం చెప్పిన మోక్షం ఇదే, కానీ స్వర్గానికి వెళ్ళిపోయిన తర్వాత మోక్షం వస్తుంది, వైకుంఠానికి వెళ్ళిన తర్వాత మోక్షం వస్తుంది, చనిపోయిన తర్వాతనే మోక్షం వస్తుందని చెప్పాలా శాస్త్రం ఎప్పుడు కూడా? అలా అనుకోవడం మన భ్రమ, అది మన భ్రమలో ఉన్నాం. అందుకే ప్రపంచోపశమ. ఇప్పుడు అర్థమైందా ప్రపంచోపశమ అంటే? నాకే ఆనందంగా ఉంది, మీకు బాగా అర్థమై ఉంటుంది అనుకుంటాను. ఎన్నిసార్లు చెప్పినా బ్రహ్మ విద్య దాని రుచి పెరుగుతూనే ఉంటుంది, కానీ తరగదు. అవ్యవహార్య ప్రపంచోపశమ, ఇది ఎక్కడ మనం టాలీ చేసుకోవాలి? 7వ మంత్రం, నాంతఃప్రజ్ఞం నభైష్ప్రజ్ఞం నోభయతఃప్రజ్ఞం నఃప్రజ్ఞం నఃప్రజ్ఞానఘనం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అచింత్యం అలక్షణం అవ్యపదేశం అవ్యవహార్యం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం. మనకు గుర్తు చేస్తున్నది ఉపనిషత్. 7వ మంత్రం గుర్తుందా? 12వ మంత్రం రాగానే 7వ మంత్రం మర్చిపోయినావా? ఎందుకు గుర్తు చేస్తుందంటే, ఈ ఓంకారంలో ఉన్నటువంటి అమాత్ర, ఆ ఆత్మలో ఉన్నటువంటి తురియ ఆత్మ ఒక్కటే అని చెప్పడం కోసం అదే పదాలని మనకు ఉపనిషత్తు ఉపయోగిస్తున్నది. మనం గుర్తు చేసుకోవాలి. అవ్యవహార్య ప్రపంచోపశమ. ఇంకొక మాట చెప్పింది 7వ మంత్రంలో, శివ శివ నిశ్శబ్దం అమాత్ర శివ మంగళం. ఎక్కడైతే దుఃఖము భయము లేకుండా ఉంటాయో అదే మంగళం అన్నారు. ఆత్మ జ్ఞానములో ఆత్మయందు ఎటువంటి అమంగళం లేదు. అందుకే జ్ఞానికి అమంగళం అనేటువంటిది లేదు అస్సలు. నిశ్శబ్దంలో ఏ పదాలు లేవు, శబ్దమే లేదు. అపశకునం అనేది ఉంటుందా అక్కడ నిశ్శబ్దంలో? వ్యావహారిక నిశ్శబ్దం. పారమార్థిక నిశ్శబ్దం ఏం చెప్పాను పోయిన వారం, గుర్తుందా? అది చాలా ముఖ్యమైనది. వ్యావహారిక నిశ్శబ్దం అమాత్ర శబ్దం రాగానే పోతుంది. శబ్దం రాగానే ఆ అనగానే నిశ్శబ్దం పోయింది, ఊ అనగానే నిశ్శబ్దం పోయింది, ఉమ్మనంగానే నిశ్శబ్దం పోయింది. అది వ్యావహారిక నిశ్శబ్దం. కానీ మన అమాత్ర తురీయ ఆత్మ నిశ్శబ్దం మౌన వ్యాఖ్యం అంటే ఏమిటి అర్థం? అక్కడ నిశ్శబ్దం అంటే ఆ నిశ్శబ్దం పారమార్థిక సత్య తురీయ ఆత్మ. ఏ తురీయ ఆత్మ ఎందైతే నిశ్శబ్దంలో కూడా శబ్దాలన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, శబ్దాలు వచ్చి నిశ్శబ్ద ఆత్మని ఎటువంటి ఆటంకాన్ని కలిగించలేవు. ఈ శబ్దాలున్న శబ్దభావం శబ్ద అభావం వీటన్నింటినీ తెలిపేవాడెవడు? చైతన్య ఆత్మ. నిశ్శబ్దము శబ్దము ఈ రెండు మనకు తెలుస్తాయి ఎందులో? తురియ ఆత్మ ఎందు, తురియ ఆత్మ ఎందు తెలుస్తాయి. కనుక శివ అద్వైత, ఓంకారము ఒక్కటే అద్వైతం. రెండు లేవు కదండి ఓంకారాలు, తమిళ ఓంకారం, తెలుగు ఓంకారం, సంస్కృత ఓంకారం అని ఉన్నాయా? భాష భాషకి వ్రాయడం లిపిలో భేదం ఉంటుంది కానీ ఓంలో భేదం లేదు. కనుక అద్వైత తురియ ఆత్మ అద్వైత ఒక్కటే. న ద్వైతం, ద్వైతం అంటే రెండు, న ద్వైతం రెండు లేనటువంటిది అద్వైతం. ఏవం ఓంకార ఆత్మా ఏవ. ఈ పోలికలు ఉండడం వల్ల ఓంకారము ఆత్మయే అని అర్థం. ఆత్మ ఏవ అంటేంటి? ఆత్మ మాత్రమే, ఓంకారం వేరు కాదు, ఆత్మ వేరు కాదు, ఆత్మే ఓంకారము, ఓంకారమే ఆత్మ. ఇలా తెలుసుకుంటే ఏమిటండి ప్రయోజనం అన్నారు. ఇలా తెలుసుకుంటే ఏమిటి ప్రయోజనం? ఇంతసేపు చెప్తున్నారు కదా మీరు 25 నిమిషాల నుంచి ఒకటే అకారం ఉకారం అకారం అని చెప్పి, ప్రథమ ద్వితీయ తృతీయ మాత్రాలని చెప్పి, ఒకటే పదాల సందడి, పదాల వాక్యాల అర్థాల సందడిలో ఏమిటండి మాకు ప్రయోజనం అంటే, సంవిత్యది ఆత్మనా ఆత్మానం. ఆ వ్యక్తి, అలా తెలుసుకున్న వ్యక్తి తన ఆత్మస్వరూపమునందే లయమవుతాడు, తన ఆత్మస్వరూపమునందే ఉంటాడు ఎప్పుడు. అబైడింగ్ ఇన్ ఆత్మా అన్నారు. తన ఆత్మస్వరూపమునందే ఉంటాడు ఎప్పుడూ కూడా. సంవిశతి అంటే ప్రవేశిస్తాడు. నిజంగా ప్రవేశిస్తాడా? ఆత్మనా ఆత్మానం, తన మనస్సును ఎప్పుడూ కూడా అఖండాకార వృత్తి, అహం బ్రహ్మాస్మి అనే వృత్తిలోనే ఉంచుకుంటాడు ఎప్పుడు. వ్యవహారం చేస్తున్నా కూడా కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి. చేస్తున్నా, మాట్లాడుతున్నా, తిరుగుతున్నా, ఏం చేస్తున్నా కూడా ఆత్మస్వరూపమునందే ఉంటాడు. సంవిశతి ఆత్మనా ఆత్మానం. ఎవరు? యహ ఏవం వేద. ఎవరైతే మాండూక్యోపనిషత్తు చదివి ఈ విధంగా తెలుసుకుంటారు? మాండూక్యోపనిషత్తు చదవాలంటే అంతకుముందు ఉపనిషత్తులన్నీ చదివి ఉంటేనే మాండూక్యోపనిషత్తు అర్థమవుతుంది. బయట శబ్దాలు వస్తున్నా కూడా నిశ్శబ్దాల్లో కూడా నిశ్శబ్ద ఆత్మని తెలుసుకుంటారు వాళ్ళు. సెంట్రల్ రైల్వే స్టేషన్లో కూడా వాళ్ళకి ఆత్మని గురించి మర్చిపోరు. ఎంత శబ్దం ఉన్నప్పటికీ కూడా ఆ శబ్దాన్ని తెలుసుకునేవాడిని నేనే తురియ ఆత్మనని తెలుసుకుంటారు వాళ్ళు. కనుక మాండూక్యోపనిషత్తు జ్ఞానం రావాలి అంటే, పూర్తిగా అర్థం కావాలంటే ముండక, కేన, కఠ, కైవల్య, తైత్రీయం, ఈశావాస్యం, ఎన్ని ఉపనిషత్తులు చదివాము చూడండి. ఇవన్నీ ఏమిటని అడుగుతారా? మనం చదివిన ఉపనిషత్తులు ఇవన్నీ ఎప్పుడు ఏ సెంచరీలో నడకండి. ఓకే, కనుక ఏవం వేద. తర్వాత ఇప్పుడు గౌడపాదాచార్యుల వారు ఈ యొక్క 12వ మంత్రానికి వివరణ రాస్తున్నారు. 24వ కారిక చదువుతాం, 57వ పేజీ. ఓంకారం పాదశో విద్యాత్ ఓంకారం పాదశో విద్యాత్ పాదమాత్రాన సంశయ ఓంకారం పాదశో జ్ఞాత్వాం నకించిదపి చింతయేత్. మంత్ర ట్యూన్లో చదివాను. ఓకే. ఓంకారం పాదశః విద్యాత్. ఓంకారమును నాలుగు పాదశః అంటే నాలుగు పాదములుగా తెలుసుకో అన్నారు. నాలుగు పాదములు అంటే ఏమిటి? అక్కడ ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ పాదములుగా ఓంకారాన్ని భావించు అన్నారు. ఇదంతా నిధిధ్యాసనానికి, ఉపాసనకి. ఈ యొక్క ఓంకారాన్ని నాలుగు పాదాలుగా భావించు అన్నారు. అందుకనే ముందుగానే చెప్పే పోలికలన్నీ కూడా మీకు ధ్యానం చేయడానికి. అదేవిధంగా పాదాహ మాత్రాహ న సంశయః. నాలుగు పాదాలు, ఇటు నాలుగు మాత్రలు అటు పాదాలతో పోల్చి చూసుకో, అటు నాలుగు పాదాలు ఇటు మాత్రలతో పోల్చి చూసుకున్నారు. మాత్రాహ పాదాహ పాదశః, పాదాహ మాత్రాహ. పాదం అంటే మన కాళ్ళు పాదాలు కాదు, క్వార్టర్స్ అంటారు, భాగములు. వన్ ఫోర్త్ అంటాం చూసారా, కాలు భాగం, అర్ధభాగం, ముక్కాలు భాగం, అట్లా భాగాల్లాగా మొదటి పాదం, రెండవ పాదం, మూడవ పాదం, మొదటి అక్షరం, రెండవ అక్షరం, మూడవ అక్షరం, నాలుగు అమాత్ర తురీయ ఆత్మ పాదశః. ఓంకారం పాదశః, ఓంకారాన్ని పాదాలుగా, పాదాలని మాత్రలుగా తెలుసుకోవడం. న సంశయః, దీంట్లో సందేహం వద్దు అంటున్నది ఉపనిషత్తు. ఇదే అది, అదే ఇదని తెలుసుకో. సందేహమే న సంశయః అన్నారు. ఇందులో ఏ సందేహము లేదు అంటున్నారు. ఏమండి ఓంకారం ఎట్లా అవుతుంది? నాలుగు మాత్రలు ఎలా అవుతాయి? నాలుగు పాదాలు, నాలుగు పాదాలు, నాలుగు మాత్రలు ఎలా అవుతాయంటే అడగవాకు, అందులో సందేహం లేదు, నీకు అర్థం కావడానికి కొంచెం కాలం పడుతుంది. అందుకని శాస్త్రం వినేటప్పుడు శ్రద్ధ కావాలి, శ్రద్ధ. అందుకని గురుగారు చెప్పేటప్పుడు ఆమా ఆమా అంటూ ఉండాలి, అవునండి అవునండి అనాలి మనకు అర్థమయ్యే వరకు. లేకపోతే మన బుద్ధి వ్యతిరేకిస్తుంది అనుకోండి, మొదట చెప్పేటప్పుడే ఆ ఏమిటోండి మనకేం అర్థం కావట్లేదు వద్దులేండి అన్నామంటే ఏమవుతుంది? ఎవరికి నష్టం? మనకే నష్టం. అందుకని శాస్త్రమునందు ప్రామాణ్య బుద్ధి కావాలి. శాస్త్రమునందు అత్యంత శ్రద్ధాభక్తి ఉంటే అవును వేదం చెప్తోంది, ఉపనిషత్తు చెప్తోంది కనుక ఇది సత్యం. నా బుద్ధి దోషం వల్ల నాకు సత్యంగా తెలియకపోవచ్చు ఇప్పుడు అజ్ఞానం వల్ల, కానీ వేదం చెప్పింది అసత్యం కాదు కదా. వేదం అంటే పన్నెండవ మంత్రాన్ని చెప్పింది మాండుక్యోపనిషత్తు, అథర్వణ వేదం. అథర్వణ వేదం నాలుగు వేదాల్లో ఒక వేదం. మాండుక్యోపనిషత్తు అథర్వణ వేదానికి సంబంధించినది కనుక అథర్వణ వేదం వేదవాక్కు. వేదవాక్కుని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ వేదవాక్కుని నాకు అర్థం కావడం లేదు అంటే మన మూర్ఖత్వాన్ని మనం ప్రదర్శించుకున్నట్లు అవుతుంది. ఉపనిషత్తు ఎంత బాగా చెప్తోందండి, ఎన్ని అర్థం కాని విషయాలు చెప్తోంది. మనకు అర్థమయ్యేటట్లయితే మనం ఎందుకండి క్లాసుకి రావడం? ప్రశ్న చూడండి, చాలామంది నాకు అర్థం కావడం లేదండి అందుకని నేను వెళ్ళడం లేదండి అంటాడు క్లాస్కి. చెప్తున్నా అది చాలా కష్టంగా ఉంది మాండుక్య ఉపనిషత్తు నాకు అర్థం కావడం. నీకు అర్థమైతే నువ్వు ఎందుకు క్లాసుకు రావడం? నీకు అర్థమైతే నువ్వు రావక్కర్లేదు. అర్థం కాదు 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 కనుకనే నేను గురువు గారి దగ్గర అర్థం చేసుకోవడానికి రావాలి. అందుకని చాలాసార్లు మనం ఇల్లాజికల్గా మాట్లాడుతూ ఉంటాం, ఇల్లాజికల్గా మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడేదానికి లాజిక్కే ఉండదు, యుక్తి లేకుండా మాట్లాడుతూ ఉంటాం కొంచెం. ఎందుకని కొంచెం ఉపయోగించాలి మాట్లాడేటప్పుడు. మనకు అర్థమైతే మనం వెళ్ళక్కర్లేదు, వినక్కర్లేదండి. మనకు ఆల్రెడీ అర్థమై ఉంటే అర్థం చేసుకోవడానికి వెళుతున్నాం. అర్థమైందే? అర్థం చేసుకోవడానికి వెళుతున్నామని అర్థమైందే? ఓకే. కనుక జ్ఞాత్వా ఓంకారం పాదశః ఈ విధంగా ఓంకారామును జ్ఞాత్వా ఈ పాదాలుగా తెలుసుకొని, జ్ఞాత్వా అంటే తెలుసుకొని, ఏమి తెలుసుకొని, ఓంకారం పాదశః ఓంకారము ఈ నాలుగు పాదాలే అని తెలుసుకొని ఏం చేయాలి, ఏం చెయ్యవాకుంటున్నాడు, న చింతయేత్, మరేమీ ఆలోచించకు, ఈ విధంగా ధ్యానం చెయ్యి, మరేమీ వేరే ఆలోచనలు తీసుకురావాకు, నేను భార్యని, ఫలానా ఆయన నా భర్త, మా పిల్లలు, మనవరాళ్ళు, ఇవన్నీ ఆలోచనలు వద్దు. ఆ కాసేపు ధ్యానం చేసేటప్పుడు, వంట చేసేటప్పుడు, వడ్డన చేసేటప్పుడు ఓకే, ఈ విధంగా ధ్యానం చేసేటప్పుడు న చింతయేత్, కించిదపి ఏమీ కూడా ఆలోచించొద్దు అన్నాడు. ధ్యానం చేసేటప్పుడు, ఓంకార ధ్యానం చేసేటప్పుడు, ఆ ఓంకార ధ్యానం చేసేటప్పుడు, విశ్వతైజస ప్రాజ్ఞ స్థూల అకార సూక్ష్మ ఉకార కారణ మకార, ఎలా చేయాలి, ఆ అన్నప్పుడు స్థూల ప్రపంచం మొత్తం ని భావించుకోవాలి మనస్సులో. ఓ అన్నప్పుడు హిరణ్య గర్భ సూక్ష్మ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా భావించాలి మనస్సులో. ఉపాసన అంటే ఇదే కదా, అనే అక్షరం మీద, ఆలంబనం మీద ఈశ్వరుణ్ణి ధ్యానించాలి. అలా ధ్యానం చెయ్యి, కించిదపి నా చింతయేత్, ఇంకేం ఆలోచించవాకు. ఆ ఓం అయిన తర్వాత నిశ్శబ్దం వచ్చింది కదా, ఆ నిశ్శబ్దంలోనే ఆ ఉనికి ఎరుక అనే తురీ ఆత్మని నేను అన్నాడు. ఉనికి ఎరుక గుర్తుందా, ఎరుక, ఆ నిశ్శబ్దాన్ని గ్రహించేవాణ్ణి నేను ఆత్మని అని ధ్యానం చెయ్యి. అంతేకాని నీళ్ళు వచ్చినాయా లేదా, ఫోన్ బిల్ వచ్చిందా లేదా, కరెంటు బిల్ వచ్చిందా లేదా, కించిదపి నా చింత ఏతది, మనకు అది తప్ప అన్నీ వస్తాయి ధ్యానం చేసేటప్పుడు. ఏమండి నేను ఆలోచించాలనుకోలేదండి, అవంతటా వస్తున్నాయండి అన్నాడు. అలా వస్తాయి, ఎందుకంటే మన మనస్సంతా వాళ్ళే కూర్చొని ఉన్నారు కదా, అబ్బాయి, అమ్మాయి, ఇల్లు, కారు, ఈ వ్యవహారాలు, మన కుటుంబ బంధువులు వీళ్ళందరూ, ఎందుకంటే వాళ్ళని గురించి ఆలోచించి ఆలోచించి మనసులు బాగా మనకు ఆవకాయలు, ఆవకాయ ముక్కలో ఉప్పు ఊరిపోయినట్లు ఊరిపోయింది మనలో. వాళ్ళే కూర్చొని ఉంటారు ఎప్పుడు, ఉప్పు ఊరగాయలో ఏముంటుంది రా అన్న ముక్కలు ముక్కలో అంటే, నిమ్మకాయ బద్దలో ఏముంటుంది, ఏముంటుందండి, ఉప్పు ఉంటుంది. ఎందుకు ఉప్పు ఉంటుంది అంటే అట్లా ఊరిపోయింది అది, ఎక్కడ పట్టుకున్నా ఉప్పే, ఉప్పు మయం దానికి, అందుకని ఊరగాయ అన్నారు, పేరు చూసారా. మన మనస్సు కూడా ఊరగాయలాగా, మన మనస్సు అనే ఆవకాయ ముక్క ఓకే, అందులో ఊరిపోయింది ఏది, అబ్బాయి ధ్యానం, అమ్మాయి ధ్యానం, మనవడి ధ్యానం, మనవరాలి ధ్యానం, ధన ధ్యానం, ఇవేనూ ఉన్నది కానీ ఓంకార ధ్యానం అనేటప్పటికి అవళ్ళే వాళ్ళే వస్తారు మనుషులు. ఎంత కష్టం చూడండి, అందుకే సన్యాసం తీసుకో అన్నారు మన వాళ్ళు. సన్యాసం తీసుకునేది ఎందుకు అర్థమైందా ఇప్పుడు, లేకపోతే మరి బాధ్యతలు ఉంటాయి కదా. గృహస్థాశ్రమంలో ఉంటూ చేయడం గొప్ప, సన్యాసాశ్రమం కంటే కూడా గృహస్థాశ్రమంలో ఉంటూ మన పనులు మనం చేసుకుంటూ సమయాన్ని ఈ యొక్క ఆధ్యాత్మిక చింతనకి ఇవ్వడమే శ్రేయస్కరం అని చెప్పింది శాస్త్రం. సన్యాసులందరూ కూడా, ఒకవేళ సన్యాసం తీసుకున్న వాళ్ళు ఈ జన్మలో, పోయిన జన్మలో వాళ్ళంతా గృహస్థులండి, గృహస్థులు అయిన వాళ్ళమే సన్యాసం తీసుకుంటాం ఈ జన్మలో స్ట్రైట్గా బ్రహ్మచర్య ఆశ్రమాన్ని నుంచి అని చెప్తుంది శాస్త్రం, నేను చెప్పలేదండి. అందుకని గృహస్థమాశ్రమానికి వెళ్లకుండా ఎవరు సన్యాసులు కాలేరు, అర్థమైందా. కనుక ఇటువంటి సన్యాసాశ్రమం తీసుకోకపోయినప్పటికీ కూడా గృహస్థాశ్రమంలో ఉంటూనే ఆంతరంగిక సన్యాసం, మనస్సు గృహస్థాశ్రమంలో మనం ఉండొచ్చు కానీ మన మనసులో గృహస్థాశ్రమం ఉండకూడదు, అది సన్యాసం అంటే, అర్థమైందా. మనం గృహస్థాశ్రమంలో ఉండొచ్చు కానీ మనలో ఉండకూడదు. మనం ఇంట్లో ఉండొచ్చండి, ఇల్లు మనలో ఉండకూడదు. మనం ఇంట్లో ఉంటే ప్రాబ్లం లేదు, ఆఫీస్కి పోయినా కూడా మన ఇల్లే గుర్తుకొస్తుంది అనుకోండి, అంటే అర్థం ఏంటి, ఇల్లు మనలో ఉంది అని అర్థం. మనం ఇంట్లో ఉండడం కంటే ఇల్లు మనలో ఉంది అని అర్థం. అందుకనే మనకు టెన్షన్, యాంగ్జైటీ, వర్రీ అన్నీ వస్తూ ఉంటాయి. దానికి ఉదాహరణ ఏం చెప్తాం మనం? పడవ ఎంతసేపు నీళ్ళల్లో క్షేమంగా ప్రయాణం చేస్తుందండి? నీళ్లు లోపలికి రాకుండా ఉన్నంతసేపు. ఆ పడవ పోతుంటే చూడండి నీళ్ళల్లో ఎంత అందంగా ఉంటుందో, స్మూత్గా అటు వెళుతూ ఉంటే ఆ అందాన్ని చూడాలి. పడవలో కూర్చున్నప్పుడు ఎంతసేపు అండి ఆనందం? నీళ్లు రాకుండా ఉన్నంతసేపే. పడవలోకి నీళ్ళు వచ్చినాయి అనుకోండి, గోవిందారా, ఇంకంతే మనం. అందుకని మన వాళ్ళు చెప్తారు, నాయన పడవలోకి నీళ్లు రాకూడదు, నువ్వు క్షేమంగా ప్రయాణం చెయ్యాలి అంటే పడవ నీళ్ళల్లో ప్రయాణించాలి, కానీ పడవలోకి నీళ్లు రాకూడదు. ఉదాహరణ బాగుందండి. మన సంగతి ఏమిటి ఇప్పుడు? మనం గృహంలో ఉన్నామా, మనల్లో గృహం ఉన్నదే అన్నారు. సంసారం, ఈ సంసారం అనే ప్రపంచంలో మనం ఉండొచ్చు, కానీ మనలో సంసారం ఉండకూడదు. పద్మపత్ర ఇవ అంబస, కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండు అన్నారు. మనం ఫెవికాల్ లాగా ఉంటాం. ఫెవికాల్ చూసారా? ఎక్కడ పోయినా అంటుకుంటుంది. సెలోఫెన్ చూసారా? సెలోఫెన్ తీస్తే ఇటు తీస్తే అటతుక్కుంటుంది, అటు తీస్తే ఇటు అతుక్కుంటుంది. మనందరం తామరాకు మీద నీటి బొట్టులాగా ఉన్నామా, ఫెవికాల్ లాగా ఉన్నామా, మనమే ఆలోచించుకోవాలి. కనుక ఎలా తెలుసుకుంటే, జ్ఞాత్వ నా కించిదపి చింతయ్యే, అవన్నీ ఉంటూనే ఉంటాయి వ్యవహారాలు. సముద్రం దగ్గరికి వెళ్ళి ఏమండి పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి, నేను ఇప్పుడు స్నానం చేయనండి, అలలన్నీ పోయిన తర్వాత స్నానం చేస్తాను అన్నాడు ఒకడు. ఇంకొక వాడు అన్నాడు, అరే అలలు ఎప్పుడు పోతాయిరా అన్నాడు. అలలు ఎప్పుడు పోతాయి అన్నాడు. ఏమో పోయినప్పుడు చేస్తానన్నాడు. అంత మూర్ఖుడు. సముద్రంలో అలలు పోవడం అంటూ ఉండదు. అలలు పోయిన తర్వాత నేను స్నానం చేస్తాను అంటే వాడు స్నానం చేసే ప్రశ్నే లేదు, ఎందుకంటే అలలు పోవు ఎప్పటికీ. అలలు పోయేదాకా నువ్వు ఉంటే నువ్వు స్నానం చేయలేవు. మరి ఎలాగండి అన్నాడు. అలలు ఉన్నప్పుడే స్నానం చేయన్నాడు. అలలు ఉంటుంటే ఎలా స్నానం చేయాలండి అన్నాడు. ఏమి లేదు, అల వచ్చినప్పుడు తలకాయ ఉంచుకో, కూర్చో గట్టిగా, అన కాళ్ళు బాగా అదివి పెట్టి భూమిలో కూర్చో, తల ఉంచుకో. అల పైనుంచి అట్లా వచ్చి అట పోతుంది. అల పోయిన తర్వాత మళ్ళీ మూడు మునుగులు మునుగు, అల వచ్చే లోపల మళ్ళీ బయటకు వచ్చేసేయి అన్నాడు. ఉదాహరణలు చెప్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంటుంది. మన సంగతి ఏమిటి ఇప్పుడు? మనమేమంటాం, అబ్బాయి పెళ్ళైన తర్వాత వస్తానండి, అమ్మాయి పెళ్ళైన తర్వాత నేను మీ దగ్గరే ఉంటాను, నా దగ్గర ఉంటారట. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా అంతే, స్వామిని మీరు ఎక్కడుంటారో చెప్పండి, మీరు ఎక్కడ ఫ్లాట్ కొనుక్కుంటే నేను అక్కడికి వస్తాను, మీరు ఎక్కడుంటే మేము అక్కడికి వస్తామన్నారు. ఎందుకు? అబ్బాయికి పెళ్ళైపోయింది, అమెరికా వెళ్ళిపోయినాడు. అమ్మాయికి పెళ్ళైపోయింది, బెంగళూరు వెళ్ళిపోయింది. అందరికి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళందరూ వెళ్ళిపోయినారు, మేము ఒంటరి వాళ్ళం కదండి ఇప్పుడు, అందుకని మీ దగ్గరికి వస్తామన్నారు. అంటే నేను ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలన్నమాట. చాలామంది తర్వాత చదువుతామండి, ఇప్పుడు అన్ని బాధ్యతలు, పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత, ముసలితనం వచ్చిన తర్వాత అప్పుడు వచ్చి చదువుతాం అంటారు. అలా ఉంటుంది. అలా చెప్పకూడదు. నకించిదపి చింతయేత్, ఇప్పుడే ధ్యానం మొదలుపెట్టు చెయ్యి. సమస్యలు, ప్రాబ్లమ్స్, గృహం గృహం వ్యవహారాలు ఉంటూనే ఉంటాయి, అవి వాటి పాటికి ఉంటూనే ఉంటాయి. నీ పాటికి నువ్వు సాధన చేస్తూ ఉండు. అలా చెప్పింది కానీ శాస్త్రం, నువ్వు అన్ని పూర్తి చేసుకుని రానాయనా అని చెప్పింది ఆ శాస్త్రం. ఏది అహరేవ విరజేత్ తది అహరేవ ప్రవ్రజేత్ అన్నాడు. నీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చేస్తుందో వెంటనే స్టార్ట్ చేయన్నాడు. ఎప్పుడిది ఎవరికి తెలుసు అండి? ఎప్పుడు కాళ్ళు చేతులు సరిగా ఉంటాయి, ఎంతకాలం ఆయుష్ని ఎవరికి తెలుసు? కనుక ఆలస్యం అమృతం విషం అన్నాడు. త్వరగా ప్రారంభించు ఏదైనా మంచి కార్యం. ముహూర్తం చూడొద్దండి అన్నాడు. రే ఆత్మజ్ఞానానికి ముహూర్తం అక్కర్లేదన్నారు. చాలామంది మంచి రోజు చూసి వస్తానండి అంటాడు. నీకు ఈ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అదే మంచి రోజు అన్నాడు. ఈ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, శాస్త్రం చదవాలనే ఆలోచన వచ్చిందో, పెళ్ళికి మంచి రోజు చూడాలండి, గృహప్రవేశానికి మంచి రోజు చూడాలి, ఆత్మజ్ఞానాన్ని పొందడానికి మంచి రోజు ఏమిటి? ఆ ఆలోచన వచ్చినదే శుభముహూర్తం. అది ఎప్పుడైతే నీకు ఆలోచన వచ్చిందో మోక్షం పొందాలి నేను అని, అదే శుభముహూర్తం. వేదాంతం చదవాలి అనే ఆలోచన వచ్చిందే, అదే శుభముహూర్తం, అదే మంగళ ఘట్టం అన్నారు. తర్వాత కారిక. యుంజీత ప్రణవే చేత ప్రణవో బ్రహ్మ నిర్భయం ప్రణవే నిత్యయుక్తస్య న భయం విద్యతే క్వచిత్. అలా ఓంకారం ఆత్మ అని, ఆత్మ ఓంకారమని ధ్యానం చేస్తే ఫలం ఏమిటి అంటున్నారు ఇక్కడ. ప్రణవే చేత యుంజీత, ప్రణవే అంటే ఓంకారమునందు, ప్రకర్షేణ నూయతే ఇది ప్రణవ అన్నారు. ప్రకర్షేణ నూయతే ఇది, నూయతే అంటే బ్రహ్మ, ఏదై ఓంకారమైతే మనల్ని బ్రహ్మ దగ్గరికి తీసుకువెళుతుందో అది ప్రణవ. ఓంకార ప్రణవం అంటారు చూసారా. అందుకనే వినాయకుడిని అట్లా ఓంకారం వేసి వినాయకుడు బొమ్మ పెడతారు. స్వామీజీ చెప్తుంటారు, ఏనుగు తొండం గనక ముడిస్తే ఓంకారం లాగుంటుందిట. ఏనుగు తొండం ముడిచిందనుకోండి, ఓంకారం లాగుంటుంది. మురుగరిని ఓంకారం వేసి రాసి ఓంకారంలో పెడతారు అందులో. అందుకని ఓంకారం అనేది ఎలా తెలుసుకోవాలి, ఆ ఓంకారం ధ్యానించగా ధ్యానించగా అది మన పరబ్రహ్మానికి తీసుకువెళుతుంది. ప్రణవ అంటే ప్రా అంటే ఆదర్శవంతమైన, మంచిది, శుభమైనటువంటి. నూయతే అంటే పేరు అన్నారు. బ్రహ్మకి పేరు, ఓం అనేటువంటిది బ్రహ్మమునకు పేరు, భగవంతుడికి పేరు. సగుణ బ్రహ్మమునుగా పూజించేవాళ్ళు ఓంకారం జపం చేయొచ్చు. ఓం అచ్యుతాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః, ఇవన్నీ చెప్తారు కదా. మన దేవుని పేర్లు చెప్పేటప్పుడు ఓం చెప్పకుండా చెప్పం. ఓం శ్రీ సరస్వత్యై నమః, ఓం శ్రీ గణేశాయ నమః. అష్టోత్తర శతనామావళిలో మొదటి అక్షరం ఏంటండి? ఓం. కనుక ఆ ఓం అనేటువంటిది అన్ని నామాలను తెలియజేసేది మనకు. సగుణంలోనూ సగుణ ఉపాసకులు ఓంకారాన్ని జపించవచ్చు. నిర్గుణ బ్రహ్మ జ్ఞానం కోసం ఓంకార విచారం చేయవచ్చు. చూసారా, ఓంకారం ఇద్దరికీ ఉపయోగపడుతుంది, సగుణం భక్తులకి, నిర్గుణ సాధకులకి. అందుకనే సన్యాసులకు కూడా ఓంకారం మంత్రం జపం ఉంది. సన్యాసులు సగుణ బ్రహ్మాన్ని తీసుకోకూడదు, అందుకని వాళ్ళు ఓంకార జపం ఎక్కువ చేయాలి. గృహస్థులకేమో ఓంకార జపం ఇవ్వరు, ఎందుకంటే తొందరగా వైరాగ్యం వస్తుందని భయం. అందుకని ఓం తర్వాత ఓం విశ్వస్మై నమః, ఓం అనంతాయ నమః, అందుకని ఓం చేర్చి అన్ని పేర్లు చెప్తారు. అందుకని ఓంకారం అనేది సన్యాసులకి, ఓంకారంతో భగవంతుడి నామం కలిపి చెప్పడం గృహస్థులకి, ఇది సంప్రదాయం. కనుక అటువంటి ఓంకారం ప్రణవే. ప్రణవే అంటే ఓంకారమునందు చేత మనస్సును యుంజీత చేర్చు. ఆ ఓంకారంతో నీ మనస్సుని కలిపేసేయి అంటుంది. ప్రతిరోజు కనీసం ధ్యానం చేయండి, ఇంట్లో కూర్చొని ఓం ఓం ఓం. ముందు ఉచ్చ జపం, తర్వాత మంద జపం, తర్వాత ఉపాంసు జపం. ముందుగానే మనసు మానసిక జపం చేస్తే నిద్ర వస్తుంది. అందుకని ఓం 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 అని కొంచెం పెద్దగా చెప్పి తర్వాత మన మనస్సుకి మనకే వినపడేట్లుగా చెప్పుకొని లోపల లోపలే, తర్వాత లోపల లోపల కూడా కాకుండా మనస్సు ద్వారానే చెప్పాలి. అలా చేయగా 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 మన ఓంకారంలో లీనమైపోతాం. అదే చేత ప్రణవే ఓంకారమునందు యుంజీత. ఐఎమ్ అసోసియేటెడ్ విత్ రోటరీ క్లబ్, ఐఎమ్ అసోసియేటెడ్ విత్ లయన్స్ క్లబ్, ఐఎమ్ అసోసియేటెడ్ విత్ సో మెనీ ఆర్గనైజేషన్స్, ఐఎమ్ అసోసియేటెడ్ విత్ ఓంకార అని ఎవరన్నా చెప్తున్నారండి? ఐఎమ్ అసోసియేటెడ్ విత్ దట్ అసోసియేషన్, దిస్ అసోసియేషన్ అంటారే కానీ నేను ఓంకారంతో అసోసియేట్ అయి ఉన్నాను. అలా చేసేవాడికి ఏది విన్నా కూడా ఓంకారంలాగానే వినపడుతుంది. ఎవరైనా తిట్టినా కూడా ఓంకారంలాగానే వినపడుతుంది, ఎందుకంటే ఓంకారం చేసి 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 ఉంటాడు కదా, ఓంకారంలాగానే అనిపిస్తుంది. ఎంత హాయో చూడండి, మనకు కారు పోతున్నా ఓం అన్నట్లే ఉంటుంది, ఫ్లైట్ పోతున్నా ఓం అన్నట్లే ఉంటుంది, ఎందుకంటే మనస్సు ఓం చెప్పి 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 అలాగే అనిపిస్తుంది దానికి. అది ఎలా అనిపిస్తుందండి, ఓం అన్నంత మాత్రాన అన్ని ఓంకారంగానే. మీ అబ్బాయి మీద ఆశ ఉన్నప్పుడు ఎవరిని చూసినా మన అబ్బాయి లాగానే కనపడతాడు కదా. అబ్బాయిని ఎక్కడ చూసి దూరంగా చూసి మా అబ్బాయి వస్తున్నాడే అంటాడు. మీ అబ్బాయి ఎట్లా వస్తాడు? ఎందుకంటే మీ మనస్సు అదే ఆలోచిస్తున్నట్ల ఏది చూసిన అబ్బాయిలాగానే కనపడతాడా లేదా? బంగారం 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 అని ఆలోచించేటప్పుడు ఆ రోళ్ళు గోళ్ళు కూడా బంగారంలాగానే కనపడుతుందా లేదా? అలా కనపడినప్పుడు ఇది మాత్రం ఎందుకు కనపడదండి, ఇది మాత్రం ఎందుకు వినపడదు? అప్పుడప్పుడు తెలుగులో ఏదో అంటారు, చెప్పకూడదు ఆ వార్త వాడకూడదు, వాత పెట్టడం అంటారు. చూసారా, మన వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే గరిట కాల్చి వాత పెడతారు. వాత పెట్టండి వీడికి గుర్తుకనమాట, నువ్వు తప్పు చేసావురా అని చెప్పి వాత పెట్టడం. అందుకని ఎవరైనా ఎలా ధ్యానం చేస్తామండి, ఎలా నన్న స్మరిస్తామండి, అది ఎట్లా అండి అంటే ఇది ఎట్లా సాధ్యం నీకు, అది వాత అనమాట. నీకు ఇది ఎలా సాధ్యం? ఇది సాధ్యమైనప్పుడు అది సాధ్యం కాదా? అందుకని తప్పించుకోవాలని చూడవాకు గొడవపాదాచార్యులు వారు చెప్తున్నారు. ప్రణవే చేత హాయుంజీత, టైం లేదండి టైం లేదని చెప్పవాకు. మూడు సార్లు తినటానికి టైం ఉందేంటి? ఇవే వాతలంటే, అంటే మాటలతో వాతలు అనమాట. అంటే మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఎప్పుడైనా చూడండి, వాత పెడితే వాడు ఇంకా తప్పు చేయడు, ఎందుకంటే అది గుర్తొస్తుంది. ఆ రోజుల్లో పనిష్మెంట్ అనమాట. శాస్త్రం కూడా మనల్ని పనిష్మెంట్ చేస్తుంది. సత్యం కాని దాన్ని పోయి సత్యం అనుకుంటున్నావే, మలభాండాన్ని నువ్వుగా భావించుకుంటున్నావే అని చెప్పి అది వాత పెట్టడమే కదా. ఇది వాకింగ్ టాయిలెట్, మలభాండం, మాంసపిండం అంటుంది శాస్త్రం. దాన్ని ఏమంటారండి? వాతయి కదా. ఈ మాంసపిండానికి ఇంత షోకు చేస్తున్నావు, ఇన్ని పౌడర్ డబ్బాలు, ఇన్ని లక్స్ సోపులు, ఇవన్నీ వాతలే కదా, కదండి. అందుకని శాస్త్రం మనల్ని బాగా సానబెట్టినట్టే. అందుకని వేదాంతానికి రావడానికి అందరికి భయం. అర్థమైందా? చాలామంది వేదాంతానికి రాలేరు. ఎందుకండి? మనసు వేదాంతం క్లాసుకు వస్తే అన్నిటి మీద ఆశలు పోతాయండి అన్నాడు. అన్నిటి మీద ఆశలు పెట్టుకుని నువ్వే సుఖపడుతున్నావు కదా, శాస్త్రం చెప్పేది అది. అందుకే ఏం చేయాలన్నారు, నీ మనస్సుని ప్రాపంచకం నుంచి దేవుడి మీదకి తీసుకురా, దేవుడి మీద నుంచి ఓంకారాన్ని తీసుకొచ్చి ఆత్మ మీదకి తీసుకురా చిన్నగా అంటూ. తీసుకురాకపోతే ఏమిటండి అన్నాడు. రాకపోతే పో, నువ్వే దిగులు పడతావు, నువ్వే దుఃఖపడతావు అన్నాడు. వస్తే ఏమిటండి అన్నాడు. భయం పోతుంది అంటున్నది. మంత్రం చూడండి, ప్రణవే బ్రహ్మ నిర్భయం. ఆ ఓంకారమునందు నువ్వు గనక బ్రహ్మని ధ్యానిస్తే నిర్భయం. అభయం ప్రతిష్టాం విందతే అథసో భయంగతో భవతి ఉదరమంతరం కురుతే. ఎవరైతే ఆ బ్రహ్మ వేరు, దేవుడు వేరు, నేను వేరు, వీళ్ళు వేరు, వాళ్ళు వేరు అనుకుంటూ ఉంటాడో వాడికి భయం తప్పదు. ద్వితీయాద్వై భయం భవతి. ఆ ఓంకారమే బ్రహ్మ, బ్రహ్మమే ఓంకారం, ఆ ఓంకారం బ్రహ్మ స్వరూపమే నేను, నా నిజస్వరూపం ఈ శరీరం మనస్సు కాదని తెలుసుకున్న వాడికి నిర్భయం అన్నారు. భయరహిత, భయం పోతుందన్నాడు. ఇది ఫలం. ఏమండి భయం పోవడం మీకు ఇష్టమా కాదా? ఇప్పుడు భయం భయంగా ఉంటే ఆనందం ఉంటుందా? మనిషికి అతి భయంకరమైనటువంటి వ్యాధి ఏమిటో తెలుసా? భయం. భయంకరమైన వ్యాధి భయం. ఏ భయాలు ఉంటాయండి మనిషికి? జరా భయం, ముసలితనం భయం, కాళ్ళు టక్ టక్ అంటున్నాయి, పళ్ళు డుక్కు డుక్కు అంటున్నాయి, ఇవన్నీ చూస్తూ ఉంటే చత్వారం వచ్చినట్లే కనపడుతుంది. వృద్ధాప్య భయం, జరా భయం, వ్యాధి భయం, రోగ భయం, రూపే జరాయా భయం, సరిగా మృత్యు భయం, మరణ భయం. ఈ మూడు భయాలు చాలండి మనకు. ఇవి వెంటాడుతూనే ఉంటాయి మనిషిని. ఇవి కాకుండా వేరే భయాలు. ఏం భయమో తెలుసా? ఒక ఆవిడ ఉద్యోగం చేస్తుంది అమెరికాకి, అక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఆవిడ ఉద్యోగం అన్నమాట. నెలకి 2 లక్షలండి శాలరీ. ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే కూర్చొని చేయాలి. ఆవిడకి 2 లక్షలు సంపాదిస్తోంది ఇప్పుడు ప్రజెంట్గా. అమెరికాలో ఉండి వచ్చి అమెరికా కంపెనీకి ఇక్కడి నుంచి చేస్తూ ఉంటే ప్రతిరోజు అమ్మాయికి భయం ఏంటో తెలుసా, ఈ ఉద్యోగం ఎప్పుడు పోతుందో ఏమో అని భయం, ఈ ఉద్యోగం పోతుందేమో అని భయం. అప్పుడు ఏం సుఖం ఉందండి ఆ 2 లక్షల్లో ఆ ఉద్యోగంలో? కనుక సుఖంలో కూడా దుఃఖమే ఉన్నది అని తెలుస్తుంది కదా భయం. కానీ ఆత్మజ్ఞానం వస్తే నిర్భయం. ప్రణవే నిత్యయుక్తస్య, ఎవరైతే నిత్యము ప్రణవంతోనే ఏకమై ఉంటాడో అంటే తురీ ఆత్మయందు అని అర్థం. ప్రణవే నిత్యయుక్త అంటే ఏమిటర్థం? ఓంకార ధ్యానం చేసి చేసి విచారం చేసి తురీ ఆత్మని నేనే అని తెలుసుకొని ఎప్పుడు ఆత్మ 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 అహం బ్రహ్మాస్మి అని ఉంటాడో అతను నా భయం విద్యతే క్వచిత్ అన్నాడు. వాళ్ళకు భయమే ఉండదండి అన్నాడు. భయం లేదు, భయ నివృత్తి. ఇష్టమా కాదా? ఇష్టమేనండి, ఎట్లా వస్తుందన్నాడు. వస్తుంది, చదివితే అర్థం చేసుకుంటే వస్తుంది. భయం మనల్ని చూసి భయపడాలి, భయాన్ని చూసి మనం భయపడకూడదు. భయం మనల్ని చూసి భయపడి పారిపోవాలి. ఈయన చాలా నిర్భయుడు, ఆత్మస్వరూపంలో ఉన్నాడు. నేను ఎట్లా పోయేది ఆయన దగ్గరికి అని చెప్పి భయం మన దగ్గరికే రాదు. ఏ భయం? మృత్యు భయం రాదు, జరా భయం రాదు, వ్యాధి భయం రాదు, ఏ భయం రాదు. భయం లేకపోతే ఎప్పుడు ఎట్లా ఉంటుంది ముఖం? భయం ఉంటే భయంగా ఉంటుంది, భయం లేకపోతే ధైర్యంగా ఉంటుంది. ధైర్యంగా ఉండేవాడి ముఖం ఎట్లా ఉంటుంది? భయంగా ఉండేవాడి ముఖం ఎట్లా ఉంటుంది? భయంగా ఉండేవాడు ఉణుకుతుంటాడు, ఎప్పుడు మాటలు ఉణుకుతూ ఉంటాయి. ధైర్యంగా ఉండేవాడికి మాటలు ఘనీగా అంటే కంఠం అంటే కంచు కంఠంలాగా వస్తుంది. నడిచేటప్పుడు నడక అట్లాగే ఉంటుంది, మాటలు అలాగే ఉంటాయి, చూపు అలాగే ఉంటుంది. భయం లేనివాడికి, భయం ఉన్నవాడికి తెలిసిపోతుంది, ముఖం చూడంగానే తెలిసిపోతుంది. కనుక భయం అనేటువంటిది మన నిజస్వరూపం కాదు, అభయస్వరూపమైన ఆత్మ మన నిజస్వరూపం. కనుక భయంలో నుంచి బయటికి వస్తాం. తర్వాత కారిక, ప్రణవోహ్య పరం బ్రహ్మ, ప్రణవశ్చ పరస్మృతః అపూర్వోనంతరో బాహ్యః అనపరః ప్రణవో వ్యయః. ప్రణవః అపరం బ్రహ్మ. ఓంకారం అనేటువంటిది సగుణం బ్రహ్మ అని అర్థం. అపరం అంటే న పరం, నిర్గుణం బ్రహ్మ కాదు. ఓంకారం అనేటువంటిది అపరం బ్రహ్మ, సగుణం బ్రహ్మ. ఎందుకు సగుణం బ్రహ్మ? అకారం ఉకారం అకార సగుణం ఉన్నది కనుక, నామరూపాలు ఉన్నాయి కనుక, పదాలన్నీ నామరూపాలకు సంబంధించినవి, పదార్థం కూడా నామరూపం కనుక అపరం. ప్రణవః పరః స్మృతః, అదే ఓంకారం. పరః స్మృతః అంటే నిర్గుణం బ్రహ్మ అని కూడా చెప్పబడింది. అంటే 4వ పాదం దృష్ట్యా నిర్గుణం బ్రహ్మ. ప్రణవః అపూర్వః అనపరః, ఈ నిర్గుణం బ్రహ్మ చైతన్యం దీనికి కారణమంటూ లేదు. నిర్గుణ బ్రహ్మకి ఓంకార అమాత్రకి కారణం లేదు, తురీ ఆత్మకి కారణం లేదు. దాని నుంచే అన్నీ కార్యాలు వస్తాయి. ఓంకారం నుంచే, నిశ్శబ్దం నుంచే కదండి అన్నీ శబ్దాలు వస్తాయి. అదేవిధంగా తురీ ఆత్మ నుంచే అన్ని కార్యాలు వస్తాయి. కానీ తురీ ఆత్మకి ఎక్కడి నుంచి వచ్చిందండి అని అడగకూడదు. అందుకని ఆ పూర్వ, దానికి పూర్వం అంటూ ఏం లేదు. అనపరహ కార్యరహితం, దానికి నుంచి దానికి కార్యము అనేటువంటిది లేదు అన్నారు. కార్యరహితం అంటే కాల అపరిచ్ఛిన్నం, కాలం దేశం అనేటువంటిది లేదు. అనంతరహ అబాహ్యహ అవ్యయహ, అది దానికి లోపలని లేదు వెలుపల అని లేదు. అబాహ్యహ న అంతరహ, ఏమండి నిర్గుణం బ్రహ్మ లోపల ఉన్నదా బయట ఉన్నదా అన్నాడు. అది లోపల లేదు బయట లేదు. లోపల ఉన్నది అంటే బయట లేదనే అవుతుంది, బయట ఉన్నది అంటే లోపల లేదని అవుతుంది. అప్పుడు ఏం చెప్పాలి? సైలెన్స్ అన్నారు. అవ్యయ వ్యయరహిత వచ్చేవారం చూస్తాం.
పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.